సర్వమేధము, దానికి కల్మినేషన్ అశ్వమేధము. ఇక్కడ ఇక్కడ మళ్ళా ఆ అన్ఫార్చునేట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మేధాయజ్ఞాలు గోమేధము, నరమేధము, సర్వమేధము అని చెప్తాము, అగెయిన్ ఒక కల్ట్ ఫార్మేషన్ అయిపోతుంది. ఇది హిందువుల్లోనే మళ్ళా కల్ట్ ఫార్మేషన్, పెద్ద గొడవది. ఆ కల్ట్ ఫార్మేషన్లో మళ్ళా దయానంద సరస్వతి కల్ట, శ్రీరామ శర్మ ఆచార్య కల్ట. దయానంద సరస్వతి కల్ట్ అయితే గాయత్రీదేవికి రూపం ఉండకూడదు, అగ్ని పెట్టాలి. శ్రీరామ శర్మ ఆచార్య కల్ట్ అయితే గాయత్రీదేవికి ఒక ముఖం ఉండాలి. అసలు అర్థమవుతోందా ఎంత నీచంగా మన మనసులు ఉన్నాయో? అర్థమవుతోందా అసలు ఏం చెప్తున్నావు మనం? యజ్ఞ విధానం అన్నది పురుష సూక్తంలో ఏం చెప్తాడు? అది ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. నీ శ్వాసే యజ్ఞము, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే యజ్ఞము. దాని యొక్క సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఈ యజ్ఞాలు. ఏ డాక్టర్ అయినా, రకరకాలైనటువంటి డాక్టరు, కళ్ళ డాక్టరు, పంటి డాక్టరు, బొజ్జ డాక్టరు, కాళ్ళ డాక్టరు, ఎముకల డాక్టరు, భగవంతుడు తెలియాలి ఎన్ని డాక్టర్లు ఉన్నాయో, నా డాక్టర్ల పేర్లు కూడా తెలియదు. కానీ వీళ్ళందరూ ఇన్ ద ఎండ్ వాళ్ళు చేసేది ఏంటంటే నీ శరీరంలో శ్వాస ఉండేటట్టు చేయటం కాదా? మొత్తం మీద వీళ్ళు చేయదలుచుకున్నది ఏంటి అంటే నీ శరీరంలో శ్వాస ఉండేటట్టు చేయటం, ప్లస్ ఆ శ్వాస సుఖంగా ఉండేటట్టు చేయటం. రోగం అంటే అంతే కదా, బాధపడుతూ శ్వాస పీల్చుకుంటాం. నువ్వు బాధపడకుండా శ్వాస పీల్చుకుంటూ సుఖంగా జీవించు, అదే యజ్ఞం అంటే. అంచేది డాక్టర్లందరూ కూడా ఋషులే. ఎంత భ్రాంతి మనకి పోగొట్టాలి అంతే తప్ప ఈ మాటలు మారుస్తా ఉంటే కుదరదు. నేను సైన్స్ మార్చేస్తానండి, ఫలానా మాట మాకు నిషేధం, మా హిందూ ధర్మంలో ఆ మాట వాడొద్దంటారు, అంచేత సైంటిఫిక్ టెర్మినాలజీ మొత్తం మార్చేయండి అన్నాం అనుకో, సైన్స్ తగలడుతుంది. యూ కెనాట్ చేంజ్ ద టెర్మినాలజీ. మనం ఏంటి మార్చాలి? టెర్మినాలజీ యొక్క అవగాహన మార్చాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఓం నమో భగవతే వాసుదేవ అంటే సూర్యుడే, ఓం నమో నారాయణాయ అంటే నీరే. కానీ ఆ నీటిని ఆ రూపంలో వాళ్ళు ఎందుకు పెట్టారు అనే సైన్స్ మీకు అర్థమవుతే దాన్ని మార్చరు మీరు. యూ కెనాట్ చేంజ్ ఇట్. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఈజ్ ద ఫార్ములా, యాటమిక్ ఎనర్జీ ఫార్ములా. మార్చండి, దాన్ని ఎలా మారుస్తారు మీరు? మారుస్తే ఏమవుతుంది? ఫార్ములా ఉండదు అక్కడ. అంచేత ఈ ఒక చాలా పెద్ద జాడ్యం మారిపోయింది. ఫలానా మాట తీసేయండి మాస్టారు, అది వద్దండి, మా మాట వింటే మనుషులు ఒప్పుకోరండి, ఆ మాట అంటే మీరు హిందువులు అంటారండి. వాట్ నాన్ సెన్స్! హిందువులు ఏంటి అక్కడ సైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఏ వే ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటే, అది హిందూ లైఫ్, ముస్లిం లైఫ్, రెండు రకాల లైఫ్స్ ఎక్కడ ఉంటాయి? అది అవగాహన చేసుకున్నటువంటి మనుషులుగా మారండి మీరు. మీరు ఏ గురువు శిష్యులు అనేది అనవసరం. అక్కడ ఏ గురువు అయినా ఇదే చెప్తాడు మీకు. మేధ అంటే అర్థం అది, మేధ, నేను ధారణ చేస్తున్నాను, నా మేధస్సులో అది ఉన్నది. ఏ రకాలైనటువంటి మేధస్సులు అంటే మూడు రకాలైనటువంటి మేధస్సులు చెప్తున్నాడు వాడు. గోమేధము, నరమేధము, సర్వమేధము. గోమేధము అంటే న్యాచురల్ లైఫ్. ఓ చిన్న పిల్లవాడు మాటలు అవి రాకుండా ఉన్నంత వరకు వాడు కేవలము ఇంద్రియాల మీదే బతుకుతాడు. వాడు అంతకంటే వాడికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. అంచేత ఆవు ప్యూరిటీకి సింబల్ అన్నాం మనం. పిల్లవాడి కంటే మోస్ట్ ఇన్నోసెన్స్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడా దొరకదు. మీకు గోమేధం అది అంటే ఏంటి? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఏజ్ గ్రూప్లో వాడు, గోమేధం యొక్క ఏజ్ గ్రూప్లో, తన ఇంద్రియాలని పటిష్టం చేసుకుంటాడు. కర్మేంద్రియాలని పటిష్టం చేసుకుంటాడు, జ్ఞానేంద్రియాలని పటిష్టం చేసుకుంటాడు. ఇప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చేంత వరకు, అంచేత ఐదేళ్ల వరకు మనం సహజంగా మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఈ వరల్డ్లో, ప్రకృతిలో ఏడు అనేటటువంటి సంఖ్య చాలాసార్లు రిపీట్ అవుతుంది కనుక, ఇక్కడ కూడా మీరు దీన్ని సెవెన్ అనే నెంబర్కి ఇంటిగ్రేట్ చేసుకోదలుచుకుంటే, ఏడవ వయస్సు వచ్చేంత వరకు, ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ప్రతి వ్యక్తి చేసేది ఏంటంటే గోమేధము అంటే ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి దాన్ని మేధలో ధారణ చేస్తాడు. He becomes sensitive to the atmosphere. వాతావరణానికి అతను సెన్సిటివ్ అవుతాడు. ఈ వాతావరణానికి సెన్సిటివ్ అయిన తర్వాత నరమేధము, యానిమల్ లైఫ్ నుంచి హ్యూమన్ లైఫ్కి మారుతాడు వాడు. ఏడేళ్ల వరకు చిన్నపిల్లల్లాగే మిగతా జీవి జంతువుల్లాగే ఆడుకుంటూ ఉంటాడు, పాడుకుంటూ ఉంటాడు. వాడికి ఏం బాధ్యత తెలియదు, బాధ్యత తెలీదు. తండ్రి బాధపడుతున్నా, తల్లి బాధపడుతున్నా, ఎందుకు బాధపడుతున్నారో తెలియదు కుటుంబంలో వాడికి. ఒక కుటుంబంలోని భాగంగా జీవించాడు వాడు. వాడికి తెలుసు వీళ్ళు తల్లి తండ్రి అని, ఇక్కడికి వెళ్తే నాకు సెక్యూరిటీ ఉంటుందని. అందుకని వాడు పరిగెట్టుకు వస్తాడు తప్ప పెద్దవాడికి ఏ ఉండదు. గోమేధము అంటే అర్థమైంది కదా, గో అంటే ఇంద్రియాలు, వాక్. మెల్లిమెల్లిగా ఇంద్రియాలు, వాక్ శక్తి 7-7 సంవత్సరం వరకు డెవలప్ అవుతాయి. అక్కడ నుంచి వాడు హ్యూమన్ బీయింగ్గా మారుతాడు, తనకు ఒక వ్యక్తిత్వంగా మారుతాడు. నాకు ఇది నచ్చుతోంది, నాకు ఇది నచ్చటం లేదు, నరమేధము. హీ బికమ్స్ ఎన్ ఇండివిజువల్. నేను ఒక మనిషిని, నేను ఫలానా స్టూడెంట్ని, నాకు ఈ కోరికలు ఉన్నాయి, నేను ఈ కుటుంబంలో ఉన్నాను, నేను ఫలానా గురువు శిష్యుణ్ణి. 7-8, 5-8 ప్రహ్లాదుడు, ధ్రువుడు ఓ పర్టికులర్ పాత్రలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నరమేధం అంటే అర్థమవుతుంది కదా, అంటే ఏం చేయగలిగాం. యూ హ్యావ్ డెవలప్డ్ ఎన్ ఇండివిజువాలిటీ. నేను, నాది, ఇదంతా బయట వాళ్ళది. ఈ విధమైనటువంటి ధారణ నరమేధము, ఇది 14th ఇయర్ వరకు కంటిన్యూ అవుతుంది. అడోలసెంట్ ఏజ్ అంటాం కదా. దాని తర్వాత ఏంటి, సర్వమేధము. ఎప్పుడైతే 14, 15, 16 టీనేజ్ వస్తుందో, ఫ్యామిలీ బిల్డప్ చేయడానికి కావాల్సినటువంటి హార్మోనల్ సెక్రీషన్స్ కానీ, ఫ్యామిలీ కావాల్సినటువంటి కండిషన్స్ కానీ, ఏ డిజైర్ ఫర్ ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది. 14th ఇయర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ 7th ఇయర్. ఇది సర్వమేధము. ఇంకా వాడి కోసమే వాడు బతకడు, వాడి పిల్లల కోసం బతకటం మొదలు పెడతాడు. వాడి పిల్లవాడికి ఎక్కువ లాభం వచ్చేటటువంటి పనులు చేయటానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఇది సర్వమేధము. ఇది ఎన్నో ఇయర్ వరకు వచ్చింది, 21st ఇయర్ వరకు వచ్చింది. ఈ ఇయర్ నెంబర్ అది చాలా జాగ్రత్తగా మీరు తర్వాత తర్వాత అవగాహన చేసుకుందరు కానీ అశ్వమేధ యజ్ఞంలో. కానీ ఇది ఈ 3 యజ్ఞాలు మీరు వేరుగా పేరు పెట్టి చేయవలసినటువంటి అవసరము లేదు. ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ. అది ఆ యజ్ఞములు అని సోషియాలజీలో వాటిలో ఎలాగైతే వాళ్ళు పేర్లు పెట్టి చెప్తారో మనం పేర్లు పెడుతున్నాం. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగేది 3 మేధాయజ్ఞాలే, గోమేధము, నరమేధము, సర్వమేధము. అంటే ఏమవుతున్నాం, యానిమల్ ఇన్నోసెన్స్ నుంచి ఇంద్రియాలు వాక్శక్తిని డెవలప్ చేసుకుని గోమేధములు, నరమేధముగో యూ బికమ్ ఎ మ్యాన్, ఒక మనిషిగా మారుతావు నువ్వు. మనిషిగా మారిన తర్వాత 14 ఏళ్లకి ప్రొక్రియేషన్, సర్వమేధము, హార్మోనల్ సెక్రీషన్స్ ఎలా మారుతాయి దాన్ని మీరు స్టడీ చేసుకోవాలి. తర్వాత తర్వాత నేను అవి కూడా చెప్తాను ఈ క్లాసెస్లో. ఈ 3 ఏంటి, గోమేధము, నరమేధము, సర్వమేధము. ఇది అయిపోగానే అశ్వమేధం జరుగుతోంది. ఆ అశ్వమేధం అన్నది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, ఒక యూనివర్సల్ కాన్సెప్ట్గా డెవలప్ చేసేటటువంటి మేధ ఇప్పుడే ఉన్నది. అంచేత ఈ 5000 సంవత్సరాలు బట్టి అశ్వమేధ యజ్ఞాల గురించి మనకి కాన్సెప్ట్ లేదు. ఎందుకు కాన్సెప్ట్ లేదు అంటే, ఆ మేధ లేదు, యు కెనాట్ విజువలైజ్ ఇట్. ఏంటి అశ్వమేధం యొక్క కాన్సెప్ట్, బలము, మజిల్ పవరు, బ్రెయిన్ పవరు ఇంటిగ్రేట్ అవ్వాలి. మా మజిల్ పవరు, బ్రెయిన్ పవరు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి మాస్టరు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇందాక నేను పెట్టినటువంటి వాయింపుడు బట్టి. మీకు అందరికీ ఇది నేర్చుకోవాలని ఉంది మీ బ్రెయిన్లో, కానీ మీ మజిల్స్, మీ శరీరం దానికి లొంగటం లేదు. ఆ లొంగేటట్టు చేసేటటువంటి ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అశ్వమేధం. అది ఒక హిందూ పీపుల్ మాత్రమే ఆచరించేటటువంటి కర్మకాండ కాదు, అది న్యాచురల్గా జరిగేదే, ప్రకృతిలో అదే జరుగుతోంది. ఇప్పుడు బ్రెయిన్ పవర్ అండ్ మజిల్ పవర్ యొక్క యుద్ధం యొక్క పరాకాష్ఠే ఇప్పుడు మనకి బాహ్య జగత్తులో కనిపిస్తోంది. అది ముస్లిం కంట్రీస్ అండ్ క్రిస్టియన్ కంట్రీస్, దీనికి గైడెన్స్ ఎవడివ్వగలడు. ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి హిందూ కాన్సెప్ట్ అంటే, మళ్ళీ మీరు హిందుత్వాన్ని తీసుకొచ్చారు మాస్టరు, నాన్ సెన్స్. న్యూటన్స్ లాస్ అని చెప్తే అది బ్రిటిష్ లా అవుతుందా, ఐన్స్టీన్స్ లా అంటే అది జూ లా అవుతుందా? ఐన్స్టీన్ వాజ్ ఎ జూ, జూయిష్ మ్యాన్. ఐన్స్టీన్స్ లా చెప్తున్నాను అంటే నేను జూయిజం గురించినూ, ఆ ధర్మం గురించి చెప్తున్నానన్నా, న్యూటన్ గురించి చెప్తున్నానంటే నేను బైబిల్ గురించిను, క్రైస్ట్ గురించి చెప్తున్నానన్నా, ఆర్కమిడీస్ ప్రిన్సిపల్. చాలామందికి తెలియకపోవచ్చు అసలు ఆర్కమిడీస్ ఏ దేశం వాడు, గ్రీక్ వాడు, దేవుడికి తెలియాలి అప్పుడు ఏ మతం ఉందో. కానీ ఆర్కమిడీస్ ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు మత ప్రసక్తి ఎక్కడొస్తుంది, రావటం లేదు కదా. ఈ అశ్వమేధ యజ్ఞాల గురించి చెప్తున్నప్పుడు కూడా మత ప్రసక్తి గురించి మాట్లాడటం లేదు. ఈ కాన్సెప్ట్ ఇదివరకు నుంచి వస్తూ ఉన్నది, మర్చిపోయాం, మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఆ కాన్సెప్ట్? మజిల్ అండ్ బ్రెయిన్ పవర్. మజిల్ పవర్ని పూర్వకాలంలో క్షాత్ర బలము అనేవారు, క్షత్రియులు అనేవారు. బ్రెయిన్ పవర్ని పూర్వకాలంలో బ్రాహ్మిన్స్ అనేవారు. అంటే మళ్ళీ మీరు క్యాస్ట్ కాన్సెప్ట్ ఇస్తున్నారు మాస్టరు, విశ్వామిత్రుడు బ్రాహ్మణ, వశిష్ఠుడు బ్రాహ్మణ, ఆ వేదాలన్నీ క్రోడీకరించినటువంటి వాడు మీ దృష్టిలో బ్రాహ్మణ ఈ కాలంలో పుట్టి ఉంటే కాదు కదా, మరి వాళ్ళందరినీ ఋషులని చెప్పుకుంటున్నాం కదా మనం. ఇందుకు మీరు పెర్వర్స్టెడ్ బ్రెయిన్తో మంచిని కూడా వింటానికి ఒప్పుకోరు మీరు. ఏదైనా మాట్లాడితే ఏదో చెత్త పాయింట్ ఇష్యూ రేస్ చేస్తారు తప్ప చెప్తున్నటువంటి పాయింట్ సవ్యముగా ఉన్నదా లేదా. మజిల్ పవర్ అండ్ బ్రెయిన్ పవర్ మస్ట్ యునైట్ ఫర్ ఏ గ్రేటర్ వరల్డ్. క్షాత్ర బలము, బ్రహ్మ బలము, బ్రెయిన్ అండ్ హ్యాండ్స్, బ్రెయిన్ అండ్ పవర్ మస్ట్ వర్క్ టుగెదర్. ఈ టుగెదర్నెస్ ఆ వాతావరణంలో తీసుకురావడానికి చేసే ప్రయత్నమే అశ్వమేధము. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాత్రము కామన్ సెన్స్ ఉన్నవాడైనా అశ్వమేధ యజ్ఞం నుంచి దూరం కాడు. మనము దూరం కావు, ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కావు, అదే మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఆ కాన్సెప్ట్ క్లియర్గా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది మనము ఒక పర్టికులర్ క్యాస్ట్ కానీ ఒక పర్టికులర్ రిలిజియన్ని కానీ ముందుకు పెట్టడానికి చెప్పటం లేదు. మరి యజ్ఞము, యజ్ఞము ఎవడు చెప్పాడు అది హిందూ రిలిజియన్కి సంబంధించిందని? అసలు యజ్ఞం అంటే ఏంటో అర్థం అవుతే కదా. నువ్వు అన్నం వండుకుంటున్నావు కదా, నీ ఇంట్లో అన్నం వండుకుంటూ ఉంటే నువ్వు యజ్ఞమే చేస్తున్నావు. యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫుడ్స్ విచ్ యూ కాంట్ ఈట్ ఇంటూ ఎన్ ఈటబుల్ థింగ్. అంతే కదా యజ్ఞం అంటే. అగ్నిని ఉపయోగించుకున్నావు నువ్వు, అగ్నిని ఉపయోగించుకుని ఏం చేస్తావు, తినలేనటువంటి పదార్థాలను తినటానికి రుచికరముగా చేయుచున్నావు, అది యజ్ఞమేగా. నీకు చీకటిగా ఉంది, కొవ్వొత్తి వెలిగించావు, ఏం చేసావు, చీకటిని దూరం చేసుకున్నావు. చీకటిని దూరం చేసావా, వెలుతురుని దూరం చేసుకున్నావా? చీకటినే కదా దూరం చేసుకున్నావు. మరి భర్గో దేవస్య ధీమహి అంటే ఎందుకు నీకు ఒళ్ళు మండుతుంది? అదేగా అక్కడ చెప్పింది చీకటినే దూరం చేయమని. బట్ ఇన్ ఏ మోర్ పోటెంట్ వే, అది ఒక ఫార్ములా, అది E=mc² అంటే న్యూక్లియర్ ఎనర్జీ. కానీ E=mc² అనే ఫార్ములా నేను ఉపయోగించకుండా మీకు న్యూక్లియర్ ఎనర్జీ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, చెప్పినా అంత క్లియర్గా అర్థం కాదు. కానీ ఫార్ములా చెప్పేశాను అనుకోండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. యజ్ఞ విధానము, యజ్ఞ రిచువల్ ఈజ్ ఎ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్. యజ్ఞ విధానాన్ని మీరు గమనించుకోండి, అది న్యాచురల్ వే ఆఫ్ లైఫ్. అది మరి సంస్కృతంలో మంత్రాలు ఉన్నాయి కదా, నువ్వు తెలుగులో మార్చుకో దాన్ని, అడవద్దన్నాడు దాన్ని. కానీ సంస్కృతంలో ఉంటే లాభం ఏంటి? మోర్ బ్యూటిఫుల్, మోర్ అండర్స్టాండబుల్, మోర్ కన్సైజ్. చాలా క్లుప్తంగా స్పష్టంగా ఉంటాయి సంస్కృతంలో. మీరు దాన్ని వివరించాలి అంటే చాలా చెప్పాలి. ఇప్పుడు ప్రాణము అన్నాం అనుకోండి, ప్రాణము గురించి మీకు అర్థమయ్యేటట్టు ఋషులు ఏమనుకున్నారో చెప్పాలి అంటే కనీసము 50,000 పేజీలు కావాలి. అండ్ హైపర్ బోలే నేను చెప్పటం లే, నేను ఒక 50,000 పేజీలు మ్యాటర్ కనుక మీరు చదవగలిగితే ప్రాణము అనేటటువంటి మాటకు ఋషులు చెప్పిన అర్థమేమో మీకు అర్థమవుతుంది. ఆ ప్రాణము అనేటటువంటి మాటను తీసి నేను ఇంగ్లీష్లో లైఫ్ అంటానన్నాం అనుకో, 50 పేజీలు రాయాల్సిన అవసరం రాదు మీకు. లైఫ్ అనేటటువంటి మాటలో ఆ పొటెన్సీ లేదు. అంచేత మీరు ఏం చేయాలి, ఆ మాటను యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించేసుకోవాలి. మీరు మీరు ఇంగ్లీష్లో వాడినా, ఉర్దూలో మాట్లాడుకున్నా, హిందీలో మాట్లాడుకున్నా, తెలుగులో మాట్లాడుకున్నా, మనకి తెలియని ఇంకో అంతరిక్ష భాష అయితేనే ఏది మాట్లాడుకున్నా, అక్కడ వాడవలసిన మాట మాత్రము ప్రాణమే. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, అప్పుడు ఆ 50,000 పేజీలు ఎప్పుడో అప్పుడు మీ దగ్గరికి వస్తాయి. మీరు మీ తెలుగులో మీరు మేము మార్చేసామండి, ఇంగ్లీష్లో మేము మార్చేసేది, దయచేసి ఆ పని చేయనివ్వకుండా ఆపండి. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వ్యక్తుల ఆ టెనాసిటీ వేదాల్ని పోకుండా ఆపింది. 5,000 సంవత్సరాలు బట్టి ఎవరు ఎంత ఎదురు చెప్పినా ఆ వేదాలు ఆగలేదు, కంటిన్యూటీ వచ్చింది. కానీ ఇప్పుడు పోయే ప్రమాదం ఉంది. ఇంచేత వాళ్ళ నోరు కూడా ముయించేసేటటువంటి పరిస్థితి నేటి సమాజం తీసుకొచ్చింది. వాళ్ళని జీవించలేకపోతే వాళ్ళు కూడా ఆ వేదాల్ని మర్చిపోయి మిగతా ఎడ్యుకేషన్ వైపు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వేదం యొక్క పొటెన్సీ కాదు, పోయి న్యూక్లియర్ బాంబు ఉంది ఏం చేసుకుంటున్నారు, అందరి దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అందరూ ఏం కోరుకుంటున్నారు, యుద్ధం వద్దని. న్యూక్లియర్ బాంబు ఉంది కదా యుద్ధం చేసేయచ్చు కదా అంటావా మనం, అలాగే వేద విద్య ఉంది కదా వాడు జీవించవచ్చు కదా. స్వాదేంద్రియ జననేంద్రియ పూర్తి కొరకు వేద విద్య ఉపయోగపడదు, మీరు అర్థం చేసుకోండి. అది మీరు తినటానికే ప్రోక్రియేషన్కే మాత్రమే మీరు జీవించదలుచుకుంటే వేద విద్య అనవసరం. అందువల్ల వేద విద్య బయటికి రావటంలే, వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోలేరు, దానికోసం కాదు అది ఉపయోగపడేది వేదాలు. మరి ఇప్పుడు అది చెప్పకపోతే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది మానవ జాతి, పురుగులు ఎలా జీవిస్తున్నావో మనం అలాగే జీవిస్తాం, ఓ లోకస్ట్ ఓ మిడత ఓ దోమలు ఎలా జీవిస్తున్నారో అంతకంటే గొప్ప జీవితం మనమేం జీవించటం లేదు అని అర్థమవుతుందా మీకు. కేవలం మీరు మానవ శరీరధారులు కనుక మనం జంతువుల కంటే గొప్పని ఎలా అనుకుంటున్నారు మీరు, ఏ విధంగానూ జంతువుల కంటే ముఖ్యం కాదు. ఇంకా జంతువుల కంటే కొన్ని న్యాచురల్ ఆస్పెక్ట్స్లో మనం చాలా నీచంగా ఉన్నాం మనం. ఇందుకు అర్థం చేసుకోండి వేద విద్య మేధ అశ్వమేధము. అశ్వమేధం అనేటటువంటి పేరు మీరు మార్చేస్తే ఆ డెప్త్ రాదు. అంచేత మీరు ఖచ్చితంగా దాన్ని వివరణించుకోవాల్సిందే ఈ భాషలో. ఏంటక్కడ మనం చెప్పేది, మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి సరెండర్ అయి లేవు. అందరికీ తెలుస్తుంది కదా 3 గంటల సేపు జపం చేద్దామని నిజంగానే పాపం కూర్చుంటాడు సీరియస్గా, 2వ నిమిషంలో కాళ్ళు చేతులు కదులుతాయి వాడికి. జ్ఞానం ఏం చెప్పింది 3 గంటల పాటు జపం చేద్దామని, కర్మేంద్రియాలు ఏం చెప్తున్నాయి నువ్వు లే బాబు అని. ఈ సమన్వయము అశ్వమేధము. ఎవరి ఎవరి శరీరాల్లో ఇది జరుగుతాడో వాళ్ళు వాళ్ళు వాళ్ళ శరీరానికి చక్రవర్తులు. క్రైస్ట్ చెప్పింది అదే, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అంటాలో అర్థం అదే. షిర్ది సాయిని యోగిరాజ రాజాధిరాజ అంటాలో అర్థం అదే. అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం, సామూహికంగా ఆ ప్రయత్నం మనం చేయగలమా, వాళ్ళు వాళ్ళ యొక్క తపశక్తితో ఇండివిజువల్గా వాళ్ళు ఆ స్టేటస్ని తీసుకొని వచ్చుకున్నారు. సామూహికంగా మనం ఎందుకు చేయలేమది, ఆ ప్రయత్నం జరుగుతుంది. సామూహికంగా చేసేటటువంటి ప్రయత్నాలలో వారం రోజులకు కావాల్సినటువంటి ఆ క్లాసెస్, దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ, దేని మీద బేస్ అయి ఉండాలో మీకు అర్థమవుతుంది కదా. మీ యొక్క జ్ఞానము మీకు ఏది ఉచితం అని చెప్తోందో అది తక్షణమే మీ శరీరం చేయగలగాలి. అది అశ్వమేధ యజ్ఞం అంటే. ఏది ఉచితము, అందరూ కలిసి జీవించటం. ఏది ఉచితము, ఎవరిని బాధించకుండా ఉండటం. ఏది ఉచితము, ఎప్పుడు సంతోషంగా ఉండటం. ఏది ఉచితము, ఎప్పుడు నీటిగా ఉండటం. ఏది ఉచితము, ఇంకోళ్ళ వస్తువు తీసుకోకుండా అస్థేయంగా ఉండటం. ఏది ఉచితము, దేన్ని గ్రహించకుండా ఉండటం. దీన్నే యమ నియమాలని చెప్పాము. యమ నియమాలు ఓ అద్భుతమైనటువంటి మానవ ఐడియల్ వ్యక్తి యొక్క జీవిత విధానము. అహింస, ఎవరిని వాడు బాధించడు. సత్యము, ఎప్పుడూ వాడు అబద్ధం చెప్పడు. అస్థేయము, ఎవరి వస్తువులు వాడు తీసుకోడు, దొంగలించడు. అపరిగ్రహము, ఎవరి వస్తువులు అది నాది అండు. చివరికి ఎక్కడుంటాడు, బ్రహ్మేణ చరంతి పిండాండ బ్రహ్మాండములు అన్ని చోట్ల కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన, ఆ పదాన్ని చూస్తూ జీవిస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. నియమాలు చెప్తున్నాను నేను. ఎప్పుడూ క్లీన్గానే ఉంటాడు, ఎప్పుడూ తపస్సు చేస్తూనే ఉంటాడు. తపస్సు అంటే ఏంటి, ఎప్పుడు ఇంద్రియాలకి లొంగడు, కర్మేంద్రియాలకి లొంగడు వాడు. జ్ఞానేంద్రియం ఎప్పుడు కూడా కర్మేంద్రియాలని నొక్కి పడుతుంది. బుద్ధుడు యొక్క జీవితంలో ఆ మారుని కదా, విశ్వామిత్రుడు వాళ్ళ జీవితంలో ఈ మేనకులు వాళ్ళు రావటం, అది ఏం చూపిస్తుంది అంటే వాడు వాడి ఇంద్రియాల మీద జ్ఞానేంద్రియంతో నిగ్రహం ఉంచుకోగలుగుతున్నాడా లేదా, దాన్నే మనము తపస్సు అంటాం. తర్వాత ఏం చేస్తాడు వాడు, స్వాధ్యాయం. ఎప్పటికెప్పుడు తన నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటాడు, ఎప్పటికెప్పుడు తన్ని తాను ఎనలైజ్ చేసుకుంటూ ఉంటాడు, ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇదంతా దేని మీద ఆధారపడి చేస్తాడు, ఈశ్వర ప్రణిధానం. ఈ విధమైనటువంటి జీవిత విధానము అశ్వమేధ యజ్ఞము. యమ నియమాలతో కూడినటువంటి జీవిత విధానము అశ్వమేధ యజ్ఞము అని అర్థమవుతుంది కదా. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞంలో ఎంతమందికి ఈ విద్యను మనం చెప్పగలం, ఎంతమందిని మనం దీంట్లో కోఆర్డినేట్ చేయగలం అనేటటువంటి బాధ్యత కూడా ఉంది. మరి ఇక్కడ శక్తి సముపార్జన శిబిరము నాకు తెలియదు మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఏం చేస్తారో, ఇవి జరుగుతూనే ఉండాలి, అవి జరుగుతూనే ఉండాలి. దాని తర్వాత నెలకి ఒక అశ్వమేధ చొప్పున 12 అశ్వమేధ యజ్ఞాలు కూడా జరగాలి. ఆర్గనైజేషన్ కావాలి, వ్యక్తులు కావాలి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే కలిసి జీవించగలిగేటటువంటి సమూహం కావాలి తప్ప వాళ్ళు ఉంటే నేను ఉండలేను, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి అనే మాట రాకూడదు. ప్లస్ నాకు బాధ్యత అప్పచెప్తేనే నేను పని చేస్తాను అనేటటువంటి నౌకర్షాహి బానిస బతుకున్నటువంటి వాళ్ళు అనవసరం. బాధ్యత ఎవడు అప్పచెప్పడు, బాధ్యత తీసుకోవాలి అని చెప్తున్నాను నేను. ఎవ్వడు మీకు బాధ్యత ఇవ్వడు. నాకు చెప్పలేదు కనుక మాస్టారు నేను చేయలేదు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ యజ్ఞ. అశ్వమేధ యజ్ఞం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. మేము కలిసి పనిచేయలేము, ఇట్స్ ఓకే. దీన్ని అవగాహన చేసుకున్న తర్వాత నువ్వు టైం జూన్ చెప్తాను. ఓకే, ఇంకొక మాట చాలా పెర్వర్టెడ్గా వచ్చింది. ఏంటా మాట అంటే బలి. గోమేధము అంటే ఆవుని బలి చేయాలి, నరమేధము అంటే మనిషిని బలి చేయాలి, సర్వమేధము అంటే ఉన్నదంతా కూడా ఇచ్చేయాలి, అశ్వమేధము అంటే గుర్రాన్ని బలి చేయాలి అని. దీని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, దీని గురించి ఏంటో మనం రేపు చదువుకుందాం. కానీ ఈ యొక్క 5000 సంవత్సరాల తర్వాత ఈనాడు మానవ జాతి ఒక అద్భుతమైనటువంటి మలుపుకి వచ్చినది. అంటే ఈనాడు మనము ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో 5000 సంవత్సరాల పాటు సద్గురువులందరూ కలిసి అందించినటువంటి సిలబస్ని మనం చదువుకోవాలి. ఒకరోజు రెండు రోజులు కాదు, 5000 సంవత్సరాల కిందటి నుంచి సద్గురువులందరూ కూడా రకరకాలుగా ఈనాడు ఆవిర్భవించబోతున్నటువంటి మానవ జాతికి ఇచ్చినటువంటి ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రణాళికను అర్థం చేసుకోవటానికి గురు పరంపరను మనం అర్థం చేసుకోవాలి. పరంపర అనేటటువంటి మాటకి మీకు అర్థం తెలియాలి. పరంపర అంటే కంటిన్యూషన్, ఒక గురువు తర్వాత ఒక గురువు అని అర్థం తప్ప ఒక గురువు మాత్రమే అని అర్థం కాదు. బుద్ధుడు బుద్ధత్వం పొందిన తర్వాత నమస్కారం పెట్టేట, మళ్ళీ నమస్కారం పెట్టేట, మళ్ళీ నమస్కారం పెట్టేట. ఎవరికి పెట్టావు 3 నమస్కారాలు అంటే, ఇదివరకు నాకంటే ముందు బుద్ధత్వం పొందినటువంటి వాళ్ళకి నమస్కరించాను నేను, ఒప్పుకున్నారు వాళ్ళు. తర్వాత నమస్కారం ఎవరికి పెట్టావు, నేను బుద్ధుణ్ణి అవటానికి కావాల్సినటువంటి పరిస్థితులకు నమస్కరించాను అన్నట్ట, దానికి ఒప్పుకున్నాం. మరి 3వ నమస్కారం ఎవరికి పెట్టామంటే నా తర్వాత రాబోయేటటువంటి బుద్ధులకు పెట్టాను అన్నాడు. అవగాహన అయిందా దాని ఇంపార్టెన్స్ ఏంటో? ఇట్ ఈస్ ఎ చైన్, పరంపర. పరంపరలో ఏ ఒక్క గురువు మిస్ అయినా చైన్ బ్రేక్ అయిపోతుంది. ఆ పరంపరలోని భాగాలే ఈ ధార్మిక గురువులందరూ కూడా, ఏ మతానికి సంబంధించినైనా, ఏ ధర్మానికి సంబంధించినైనా, వాళ్ళు ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణ్యంగా దిశానిర్దేశన చేశారు. అవన్నీ తాత్కాలికమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి, సనాతనమైనటువంటివి. ఇది చాలా జాగ్రత్తగా వివరంగా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒకసారి చెప్పేసినంత మాత్రాన మీకు అది అవగాహనకి రాదు. అది ఇంచేత మళ్ళీ మళ్ళీ మీరు దీన్ని వినాలి, డిస్కస్ చేసుకోవాలి. ఏం చెప్తున్నాను నేను, 3 రకాలైనటువంటి గురువులు ప్రపంచంలో ఆవిర్భవిస్తూ ఉంటారు. ఒకళ్ళని మనం మహాత్ములు అని పిలుస్తాం, మనం సెయింట్స్. ఏ మతానికి చెందిన వాళ్ళైనా, 2వ కోవకి చెందినటువంటి వాళ్ళు రిఫార్మర్స్, అంటే సంఘ సంస్కర్తలు. 3వ కోవకి చెందినటువంటి వాళ్ళు మార్టైర్స్, అంటే ఏ లక్ష్యం కోసం వాళ్ళు జీవిస్తున్నారో ఆ లక్ష్యం కోసం ప్రాణాలని కూడా ఆహుతి చేయగలిగేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులు. ఈ 3 మహాత్ములు సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు, త్యాగమూర్తులు. దేన్ని త్యాగం చేయగలిగే వాళ్ళు? ప్రాణాలను కూడా అవసరం అవుతాయి, కండిషన్ అది. ఈ ముగ్గురు కూడా ఆధ్యాత్మిక మార్గదర్శకులే. మహాత్ములేంటి? ఆ దేశకాల పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఆనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మార్గదర్శకులుగా ఉంటారు. వాళ్ళెవరిని ఇన్సిస్ట్ చేయరు, వాళ్ళు ఎవరిని బలవంతం పెట్టరు, వాళ్ళు ఎవరిని మీరు ఇలాగే జీవించండి అని కూడా అడగరు. కేవలము వాళ్ళు పుష్పముల వలె తమ సుగంధాన్ని ఉన్న చోట అన్ని చోట్లకి వెదజల్లుతూ ఉంటారు. కొందరు ఆ సుగంధాన్ని ఆగ్రహించుకుని ఆనందించవచ్చు, కొందరు అసలు ఆ సుగంధాన్ని గుర్తించకపోవచ్చు. అనేక మంది ఆ సుగంధానికే వశీభూతులైపోయి ఓడిపోతాం. ఓ సిద్ధిసాయి మీద కానీ, ఓ సత్యసాయిబాబా మీద కానీ, ఓ వెంకయ్య స్వామి మీద కానీ, ఓ క్రైస్ట్ మీద కానీ, ఒక మొహమ్మద్ మీద కానీ, ఒక తీర్థంకరుడి మీద కానీ, ఒక బుద్ధుడి మీద కానీ, మనకి ఉన్నటువంటిది ఏంటి అంటే వాసనలు మాత్రమే. అందంగా ఉంది ఆ పుష్పము, వాసన చూసినంతసేపు మనకు సుఖంగా ఉంటుంది, చుట్టూరా ఉన్నటువంటి కంపు నుంచి మనము బయటపడతాం, అంతే. ఓ పుష్పం ఎంతసేపు ఉంటుంది? క్షణికము. ఆ మహాత్ముల యొక్క ప్రభావము కూడా మన మీద క్షణికముగానే ఉంటుంది. ఏ కష్టము ఏదో వస్తే ఒకసారి దండం పెట్టుకుంటాం. వెంకటేశ్వర స్వామి లాంటి తీర్థక్షణాలలో అయితే మనం మొక్కుబడి తీర్చేసుకుంటాం, తిరిగి వచ్చేస్తాం. ఇదేంటి అన్నమాట ఈ స్థాయి? మహాత్ముల స్థాయి. అంటే వాళ్ళని ఒక సుగంధ పుష్పాలుగా మాత్రమే మనం గుర్తిస్తాం. మనకి ఎప్పుడైనా కంపు కొట్టినా, పరిస్థితులు నచ్చకపోయినా సరే అని పీలుస్తాం. దేనిలాగా? ఇన్హేలర్ పీలుస్తూ ఉంటామే, విక్స్ ఇన్హేలర్ జలుబు చేసినప్పుడు అలా పీలుస్తాం. అంతకంటే వాళ్ళ ఫోటోలు దగ్గర పెట్టుకున్నా అంతే, ఆ జలుబు చేసినప్పుడు మాత్రమే మనం వాసన పిలుస్తాం వాళ్ళని. మన జీవితం బాగానే జరిగిపోతుంది అనుకోండి, అంటే ఆ కంపు మనకి భరించగలిగే స్థితిలో ఉందనుకోండి, అసలు అది కంపుగా కూడా మనం గుర్తించాం. మహాత్ములు ఇంతకి మాత్రమే ఉపయోగపడతారు. అంటే వారి జీవితాలు సుగంధాన్ని ఇస్తాయి తప్ప మిమ్మల్ని వారి మార్గంలో నడవమని ప్రేరేపణ ఇవ్వవు. ఆ ప్రేరేపణ మన పూర్వజన్మ సుకృతం వల్ల వస్తే అది వారి విషయం, వేరే విషయం. వాళ్ళు ఎవరికీ గురువులు కాదు, మార్గదర్శకులు కాదు. చాలా క్లియర్గా ఈ డివిజన్ గుర్తుంచుకోండి. వాళ్ళు సుగంధిత పుష్పాలు, మానవ జాతి అనేటటువంటి వృక్షం మీద ఆవిర్భవించినటువంటి పుష్పాలు. రెండవ శ్రేణికి వద్దాం మనం. రెండవ శ్రేణి ఏమని చెప్పుకున్నాం మనం? సంస్కర్తలు. రాజా రామ్మోహన్ రాయ్ మన ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి, వీళ్ళంతా ఏంటి అంటే వాళ్ళు నచ్చిన, వాళ్ళు ఆదర్శంగా వాళ్ళు నమ్మినటువంటి ఆలోచనలు మీకు కూడా అంటించాలి, మీరు కూడా అలా మారాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు. కొంచెం తీవ్ర స్థాయిలో ఉన్నారు వాళ్ళు మహాత్ముల కంటే. మహాత్ములు వాళ్ళు అలా జీవించారు, కానీ మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టలేదు. వీళ్ళు మిమ్మల్ని లొంగదీయటానికి ట్రై చేస్తారు. మీ ఆలోచనలు తప్పు, గాయత్రి మంత్రం అందరూ చేసుకోవాలి, మనకేం ఆలోచన గాయత్రి మంత్రం స్త్రీలు చేయకూడదు, ఫలానా జాతి వాళ్ళు చేయకూడదు, ఫలానా జాతి వాళ్ళు చేయాలి, మార్చారు దాన్ని. ఇదేంటిది? సంఘ సంస్కర్తల యొక్క లక్షణం. అంటే ద హోల్ కమ్యూనిటీ, గ్రూప్ ఆఫ్ పీపుల్, అనేక మంది వ్యక్తులను వాళ్ళ ఆలోచన విధానాన్ని మారేటట్టు చేస్తారు. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు 10 మంది ముందు రాకూడదు. 40 ఏళ్ల కింద ఉన్నటువంటి పరిస్థితి అంతే కదా, 50 ఏళ్ల కింద. ఇప్పుడు వాళ్ళు చదువుకోకపోతే ఇంట్లో మనం తిడుతున్నాం. ఎంత తేడా ఇందువల్ల వచ్చింది? సంస్కర్తలు మీ ఆలోచన విధానాన్ని మార్చారు. ఇంకా ఈ మారిన ఆలోచన విధానం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంతవరకు? మళ్ళీ ఇంకొక సంఘ సంస్కర్త వచ్చి మళ్ళీ వాడు ఇంతకంటే బాగా మనం ఆలోచించవచ్చు, ఇంతకంటే బాగా మీరు జీవించవచ్చు అని చెప్తే మళ్ళీ ఆ ధోరణిలో పడతారు మీరు. అంటే వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారన్నమాట, కాల ప్రవాహంలో ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా మహాత్ముడు తనొక్కడే మారాడు. ఆ మారిన సుగంధం అందరికీ అంటుకుంది. కానీ సంఘ సంస్కర్త ఏం చేశాడు, రిఫార్మర్ ఏం చేశాడు, తనొక్కడు కాదు, తనతో పాటు తను పుట్టినటువంటి దేశములు, తన పుట్టినటువంటి కాలం యొక్క ఆలోచన పద్ధతిని మార్చేసాడు. దీని తర్వాత మూడో వెరైటీ ఉంది. ఈ మూడో వెరైటీని త్యాగమూర్తులు అంటాం, కానీ ఇంకొక భాషలో వాళ్ళని గురువులు అంటాం, సద్గురువులు అంటాం. జన్మ జన్మాలకి వారికి ఏ విధమైనటువంటి కోరికలు లేకపోయినా, వాళ్ళకి ఏ విధమైనటువంటి భవబంధాలు లేకపోయినా, ఏ విధమైనటువంటి అవసరము లేకపోయినా కూడా, కేవలము మానవ జాతిని, చాలా జాగ్రత్తగా ఆ మాట వినండి, మానవ సమూహాన్ని కాదు, సంఘాన్ని కాదు, కేవలము మానవ జాతిని బలవంతంగా సన్మార్గం వైపు మళ్లించటానికి, బై ఫోర్స్, ఒక జీవితం తర్వాత ఒక జీవితము, ఒక జీవితం తర్వాత ఒక జీవితాన్ని త్యాగం చేసుకుంటూ వస్తారు వాళ్ళు. మీకు అర్థం అవుతుందా అది ఎంత గొప్పదో? ఒక లైఫ్ టైం కాదు, ఇంకా లైఫ్ టైం ఆఫ్టర్ లైఫ్ టైం. వివేకానంద ఏమన్నాడు, ఒక మనిషిని ఉద్ధరించడానికి నేను కుక్కగా పుట్టినా పుట్టడానికి రెడీయే. మీకు అర్థం కాదు ఆ మాట వెనక అతను ఉన్నటువంటి ఆర్తి. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కుక్కలాంటి హీన జన్మ కూడా రెడీయే. ఆ త్యాగం అర్థమవుతుందా మీకు? దానుకు మార్టైర్ అనేది, దేశం కోసం ప్రాణం ఇచ్చేసినటువంటి మార్టైర్ ఆ తాత్కాలికమైనటువంటి ఊపులో ప్రాణం ఇచ్చేయచ్చు, వాడు ఆ ఇమోషనల్ అవుట్బర్స్ట్లో ప్రాణం ఇచ్చేయచ్చు. సూయిసైడ్ చేసుకుంటున్న వాడికి దేశ ప్రేమ తాత్కాలికమైనటువంటి దాంట్లో చేసేవాడికి పెద్ద తేడా లేదు. అవగాహన అవుతుందా? కానీ గురువులో